రైతు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి 7 వచనాల వరకు. రైతు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి 7 వచనాల వరకు చదువుకున్నాం. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండి, అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు అను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టియు మృదువైనట్టియు నైనా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగులు విలువగలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలును తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము సారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక యున్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. అటువలనే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. ప్రార్థించుకున్నాం. పరిశుద్ధమైన మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తా ఉంటున్నాం. ఇది నీ వాక్యం. ఈ ఉదయకాల సమయంలో నీ దగ్గరకు వచ్చాం మా తండ్రి. మేము బతిమలాడుకుంటున్నాం, మీరే మాతో మాట్లాడండి. మా హృదయాలని తెప్పరిల్ల చేయండి, ఆదరించండి, బలపరచండి, హెచ్చరించండి. సాతాని యొక్క చీకటి క్రియలను తొలగించి ప్రభాని సన్నిధానాన్ని సమృద్ధిగా మా మధ్యలో ఉంచి ప్రభా, మమ్మల్ని నీ వాక్యం చేత తృప్తిపరచమని మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. పేతురు రాసిన మొదటి పత్రిక ధ్యానం చేస్తున్నాము. పేతురు గారు ఈ పొంతు, గలతీయా, కప్పదోకియా, ఆసియా, బితునియా అనే దేశాల్లో చెదిరి ఉన్న యూదులైన విశ్వాసులకు ఈ పత్రిక రాస్తున్నాడు. ఆ విశ్వాసులు చాలా శ్రమల్లో ఉన్నారు. అక్కడ పరిస్థితులు ఏం బాగాలేవు. ఆ గవర్నమెంట్, ఆ రాజు, తర్వాత అధికారులు ఆ క్రైస్తవుల్ని బాగా హింసిస్తున్నారు. అలాంటి టైంలో ఆదరించడానికి పత్రిక రాశాడు. ఆదరించిన తర్వాత ఆయన చాలా విషయాలు హెచ్చరిస్తున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు. ఆ విధంగా మనం చాలా విషయాలు చూసాము గత వారాల్లో. 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి భార్యాభర్తల గురించి మాట్లాడుతున్నాడు. అయితే ఈ భార్యాభర్తల గురించి మాట్లాడేటప్పుడు ఒక పదాన్ని ఉపయోగించాడు, అటువలనే స్త్రీలారా అన్నాడు. అంటే దానికంటే ముందు రెండవ అధ్యాయంలో ఏమన్నాడంటే 13వ వచనంలో ఏమన్నాడంటే, మీరు లోబడి ఉండాలి, అధికారులకి రాజులకి అధికారులకి లోబడి ఉండాలి, లోబడి ఉండాల్సిందే. ఇంత ఇబ్బంది పెడుతున్నారు అని అన్నా కూడా లోబడి ఉండాల్సిందే అని అంటున్నాడు ఆయన. దాని తర్వాత దాసులైన వాళ్ళకి చెప్తున్నాడు, అంటే ఇంట్లో పనిచేసే వాళ్ళు, ఇంట్లో బానిసలుగా ఉన్న వాళ్ళను, వాళ్ళు కొంతమంది మారమనసు పొందిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏం చెప్తున్నారంటే, మీ యజమానులకి మీరు లోబడి ఉండాల్సిందే. ఒకవేళ వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళు మీరు బానిసలో, లేకపోతే మీరు ఏదో సూపర్వైజర్లో ఎవరైనా సరే, మీ యజమానుని కింద మీరు లోబడి ఉండాల్సిందే. లోబడాల్సిందే అని అధికారుల గురించి, యజమానుల గురించి చెప్పిన తర్వాత వెంటనే ఏమంటున్నాడంటే, అట్లాగే స్త్రీలు కూడా తన సొంత పురుషులకి, అంటే భర్తలకు లోబడాల్సిందే అని అంటున్నాడు. మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండు. స్వపురుషులంటే ఎవరు? భర్త. భర్తకు లోబడి ఉండాల్సిందే. ఎందుకు లోబడాలి అనే ప్రశ్న వస్తుంది. చాలాసార్లు ఈ వాక్యం మనకు తెలుసు, చాలా విషయాల్లో చాలా రకాలుగా మనం ధ్యానించాం, మనం బైబిల్లో చదువుతున్న కొద్ది మనకు చాలా మందికి తెలుసు ఈ విషయాలు. ఏమని అంటే, భార్యాభర్తలు ఉన్న బంధంలో దేవుడు ఏం చెప్పాడు అని అంటే వెంటనే చెప్పేస్తాం మనం. భార్యని లోబడి ఉండమన్నాడు భర్తకు. భర్తకి ఏం చెప్పాడంటే, భార్య విషయంలో ఆమె నువ్వు ప్రేమించాలి అని చెప్పాడు అని. భర్త ఏం చేయాలంటే భార్యని ఎక్కువగా ప్రేమించాలంట, భార్య ఏం చేయాలంటే భర్తకు లోబడి ఉండాలంట. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సంఘానికి ఉన్న రిలేషన్షిప్ అంట భార్య భర్తల మధ్యలో పెట్టాడంట. అంటే దాన్ని చూసి నేర్చుకోవచ్చు అంట మనం. యేసుక్రీస్తు ప్రభువారు తన సంఘం కోసం రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టి ప్రేమించాడు. అప్పుడు సంఘం ఆయన ఆధీనంలో ఉందంట, ఆయన యొక్క ఆయనకు లోబడుతుందంట. అదే మోడల్ని భార్య భర్త మధ్యలో ఉంచాడంట. అంటే ఇక్కడ స్త్రీలు పురుషులకు లోబడాల్సిందే అని అనగానే చాలా మంది స్త్రీలకు వచ్చే ఒక ప్రశ్న ఏంటంటే, అందరికి వచ్చే ప్రశ్న ఏంటంటే, ఏంటంటే అసలు ఎందుకు ఇలా దేవుడు రాయించాడు, ఎందుకు ఇలా అన్నాడు దేవుడు, అంటే వాళ్ళు లోబడకూడదా, పురుషులు లోబడకూడదా, కేవలం స్త్రీలే లోబడి ఉండాలా, స్త్రీలే లోబడి ఉండాలా, పురుషులు లోబడకూడదా అని చాలా మందికి వాళ్ళ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ప్రశ్నలు వచ్చుంటాయి, వస్తాయి తప్పకుండా. ఎందుకనంటే అది ఆ స్టేట్మెంట్ అంతగా నచ్చదు చాలా మందికి. అంటే ఇంకా మేము చెప్పు చేతుల్లో ఉండాలా, ఇంకా వాళ్ళు ఏది చెప్తే అది వినాలా, మా జీవితం ఇంతేనా అన్నట్టుగా మనం ఆలోచిస్తాం. మీకు ఒక విషయం ఏంటంటే చెప్పాల్సింది, స్త్రీలే అట్లా ఆలోచిస్తారు, టార్చర్గా ఫీల్ అవుతారు, ఎందుకు లోబడాలి మేము, ఇంకా మమ్మల్ని ఇంకా తొక్కేస్తారు కదా, అసలు ఇలాంటి స్టేట్మెంట్లు దేవుడు ఎందుకు ఇచ్చాడు అని ప్రతి స్త్రీ ఆలోచిస్తుంది. అంతేకాదు పురుషులకు కూడా డౌట్స్ ఉంటాయి కొన్నిసార్లు, అవును దేవుడు ఓన్లీ స్త్రీని అట్లా ఎందుకు లోబడం అన్నాడు పురుషుడికి అని కొంతమంది పురుషులకు కూడా డౌట్ ఉంటుంది. ఎందుకట్లా చెప్పాడు దేవుడు అనంటే ఇక్కడ ఒక కారణం చెప్తున్నాడు. ఇక్కడ సందర్భాన్ని బట్టి, సందర్భం కాకుండా కూడా మనం ఆలోచిద్దాం. ఒకటి ఇక్కడ సందర్భంలో ఎందుకు చెప్తున్నాడంటే, ఏం చెప్తున్నాడంటే మీరు ఒకవేళ లోబడి ఉంటే ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. అంటే ఇప్పుడు ఒక భార్య విశ్వాసురాలై ఉండి ఆమె భర్త అవిశ్వాసి అయి ఉంటే మీరేం చేయాలి అనంటే మీరు లోబడాలి. మీరు భయంతో కూడిన ఆ మంచి పవిత్రమైన ప్రవర్తన మీరు కనపరచాల్సిందే. అప్పుడు ఏమవుతుందంటే వాక్యం చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి. వాక్యం భర్తలకి చెప్పాల్సిన ప్రసంగాలు చేయాల్సిన ఇంకెక్కడికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఓన్లీ మన నడవడిక చూసి, మన ప్రవర్తన చూసి, భయంతో కూడిన పవిత్రమైనటువంటి ఆ ప్రవర్తన చూసి ఏం చేస్తారంటే వాళ్ళు దేవునిలోకి వస్తారు. వాళ్ళు దేవునిలోకి వస్తారు, వాళ్ళు ప్రభువుని తెలుసుకుంటారు, వాళ్ళు భయపడిపోతారు. పురుషులు ఏంటి ఇట్లా ప్రవర్తిస్తుంది, నేను ఎన్ని అన్నా కూడా ఇట్లే ఉంటుంది అని. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే అవిధేయులైతే వాళ్ళు వారు విధేయులయ్యేలాగా చేసేది ఆ భార్య యొక్క ప్రవర్తన చూసంట. ఏంటి ఎన్ని చెప్పినా అసలు, ఎన్ని అన్నా కూడా, ఎన్ని తిట్టినా కూడా, ఎంత కొట్టినా కూడా, ఎంత టార్చర్ చేసినా కూడా ఏంటి ఈమె ఇలా ప్రవర్తిస్తుంది, సైలెంట్ గా ఉంటుంది, మళ్ళా తన పని తాను చేసుకుంటుంది, అసలు ఏంటిది, నేను ఏది చెప్పినా వింటది, ఒకవేళ తప్పు చెప్తే వినదు, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా చెప్తే వినదు, కానీ ఇంకా మిగతా ఏదైనా చేస్తుంది, అసలు ఏంటి ఈమెలో ఉన్నది అని వాళ్ళు ఆశ్చర్యపోతారంట. కొన్నిసార్లు వాళ్ళకి దేవుడు నిద్ర కూడా పట్టనివాడు, దేవుడు నిద్ర కూడా పట్టనివాడంట. అట్లా తన భర్తలన్నీ రాబట్టుకోవచ్చు. అయితే ఈ సందర్భం ఏంటంటే విశ్వాసులైన భార్యలు ఉండి అవిశ్వాసులైన భర్తలు ఉన్నప్పుడు గాని ఈ వాక్యానికి అవిధేయులైన వాళ్ళంటే మారు మనసు పొందని వాళ్ళే. అందుకని మనం ఎన్ని వాక్యం చెప్పినా వాళ్ళకి ఏమీ ఎక్కదు. వాళ్ళు ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయి వాళ్ళు మారు మనసుకు వచ్చేంత పని అవుతుంది. వాళ్ళకి దేవుని దగ్గరకు వస్తారు, దేవుని తెలుసుకుంటారు. చాలా మంది భార్యలు అలా చేశారు చరిత్రలో. చాలా మంది స్త్రీలు అలా చేశారు. వాళ్ళ ప్రవర్తన చూసి వాళ్ళకి నిద్ర పట్టకుండా చేశారు దేవుడు. వాళ్ళు వాళ్ళ జీవితాన్ని బట్టి వాళ్ళని ఎంత టార్చర్ చేసినా కూడా వాళ్ళు అదే విధానంలో దేవుని కోసం జీవిస్తూ వాళ్ళకు లోబడుతూ ఉండటం వల్ల వాళ్ళు గొప్ప సేవకులు అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అందులో ఒకరు ఎవరంటే పండిత ధర్మప్రకాష్ శర్మ. పండిత ధర్మప్రకాష్ శర్మ గారని ఈయన ఉత్తర భారతదేశానికి చెందిన ఆయన, రాజస్థాన్కి. ఆయన రాజస్థాన్కి సీఎం అవ్వాల్సినోడు, ఒక యాక్టరు, యాక్టర్ కూడా అతను, సినిమా యాక్టర్ కూడా, బ్రాహ్మణ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన చిన్నప్పటి నుంచి ఒక కళ చూసేవాడంట. సడన్ గా అందులో ఒక అమ్మాయి వచ్చేది, అది ఏంటో ఆయనకు అర్థమయ్యేది కాదు. తర్వాత ఆయన యవనస్తుడై పెద్ద అయిన తర్వాత ఇలాగా సీఎం అవ్వాల్సినోడు, యాక్టర్ అవ్వాల్సినోడు. ఆ యాక్టర్తో యాక్టర్ అయితే ఆయన అయ్యాడు. సీఎం అవ్వాల్సినోడు పలుకుబడి ఉన్నాడు, చాలా మంచి ఉద్యోగం చేస్తూ చాలా చక్కగా ఉన్నప్పుడు ఓ చోట హాస్పిటల్లో ఒక నర్స్ కనపడుతుంది. ఆమె క్రిస్టియన్. చూడగానే ఆ చిన్నప్పటి నుంచి కళ్ళలో వచ్చే అమ్మాయి ఎవరంటే ఈమె. మరి ఏంటో అది ఎట్లా జరిగిందో మనకు తెలియదు, కాని అది నిజ సంఘటన. అలా అయిన తర్వాత ఆయన ఆమె వెంట పడతాడు. నేను పెళ్లి చేసుకుంటాను, నేను ఇలా నా కళ వచ్చింది అని అంటే ఆమె వెంటనే యాక్సెప్ట్ చేయదు. నేను అలా చేసుకోను, నువ్వు ఎవరివి, అసలు అవిశ్వాసివి కదా అని అంటది. సరే మొత్తానికి ఏదో ప్రార్థన చేసుకుని మొత్తానికి మ్యారేజ్ సిస్టంలోకి వస్తారు, పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు చూడండి, పెళ్లి చేసుకుంటే ఎంత దారుణం. ఎందుకనంటే ఈయన అవిశ్వాసి, ఆమెనేమో విశ్వాసరాలు. అలా చేసుకోకూడదు వాస్తవానికి. సరే ఈ కండిషన్ లో ఏం జరిగిందో మనకి ఆ పాయింట్ కాదు ఇంపార్టెంట్. పాయింట్ ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత ఏం జరిగిందనేది ఇంపార్టెంట్. అందుకనే జాగ్రత్తగా వినండి. మ్యారేజ్ అయిన తర్వాత ఈమె ప్రార్థన చేసుకుంటుంటే వాక్యాన్ని ధ్యానిస్తుంటే విపరీతంగా టార్చర్ చేసేవాడు, తిట్టేవాడు, కొట్టేవాడు, ఆ బైబిల్ని చింపేసేవాడు, కాళ్ళతో తొక్కేవాడు. ఓ రోజు బూట్ పాలిష్ చేసి, ఆయన బూట్లు షూస్ ఆయన తొడిగిచ్చేసి వెళ్ళిపోతున్నప్పుడు, అంటే తొడిగిచ్చేసిన తర్వాత వెంటనే ఆయన కోపం వచ్చి అదే బూట్ కాలుతో ఆమె మొహం మీద తన్నాడు. మొహం మీద తన్నేస్తే పాపం ఆవిడ నోటి నిండా నోటి నుంచి రక్తం కారుతుంది, సౌండ్ వస్తుంది కదా. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ మమ్మీ, అంటే ఆయన గారి మమ్మీ ఏమన్నదంటే, ఏమేంట్రా ఏమైంది నాన్న అని అంటే, ఈమె గారు, ఈ కోడలు, విశ్వాసరాయలైన కోడలు, ఏం లేదు అనేసి తుడుచుకొని ఏమీ లేదన్నట్టుగానే ప్రవర్తించింది. ఏం జరగలేదని అట్లా ఎన్నో టార్చర్లు ఎంతో చేసినా కూడా నమ్మకంగా ప్రార్థన చేస్తూనే వాక్యాన్ని చదువుతూనే ఉండేది. ఒకసారి బక్సింగ్ గారు అటు వచ్చినప్పుడు, ఆ దినాల్లో అది, బక్సింగ్ అంకుల్ అటు సైడ్ వచ్చినప్పుడు ఆయన దగ్గరికి తీసుకెళ్లాలని కూడా నేను ప్రయత్నించింది. మధ్య మధ్యలో చెప్తూ ఉండేది, అంటే ఎక్కువ చెప్పదు. ఓ రోజు ఓ పుస్తకం ఇచ్చింది. అయితే ఇంత ఈ ప్రవర్తన చూసానికి నిద్ర పట్టలేదు. ఫస్ట్ ఇన్ని సంవత్సరాలుగా ఆమె ప్రవర్తన చూసి నేను ఎన్ని తనినా ఎన్ని కొట్టినా సైలెంట్ గా ఉంటది ఏంటి, అన్ని పనులు చేస్తుంది, వాక్యాన్ని చదువుతుంది, ప్రార్థన చేసుకుంటది, ఏంది ఈ అమ్మాయి, పిచ్చి పట్టిందా ఏంటి, అసలు ఎంత ఎంత ఓర్పు ఏంటి ఈమెలో ఉన్నది అనేసి దేవుడు ఆయనకి నిద్ర పట్టకుండా చేశాడు. ఆలోచిస్తూనే ఉండేవారు రాత్రుల్లో, నిద్ర పట్టేది కాదు. ఓ రోజు సాధు సుందర్ సింగ్ గారి పుస్తకం ఉంటే అది చదువుతా ఉన్నప్పుడు ఆయన జీవితం కూడా నా జీవితం కూడా ఇట్లే ఉండేది అని అనిపించి, అలా అలా మెల్లగా దేవుని వాక్యాన్ని తెలుసుకుని పాపాలు ఒప్పుకొని మార్మనిసి పొందాడు. ఆయన గొప్ప సేవకుడు అయిపోయాడు, పండిత ధర్మ ప్రకాష్ శర్మ. ఆయన బ్రాహ్మణుడు. చూడండి, ఆవిడ ఏం వాక్యాలు చెప్పి ఆమె ఎక్కువగా ఆమెని ఆయన్ని ప్రసంగాలు చెప్పి ఆ మాటకు మాట అని కాలర్ పట్టుకొని లేకపోతే ఇంకేదో చేసి రాబట్టుకోలే ఆవిడ. లేరా మన సమాజంలో, లేరా మన సంఘాల్లో అలాగా మాటకు మాట, చేతకు చేత అన్నట్టు భర్త ఎన్ని అన్నా కూడా భార్య అన్ని రివర్స్ గానే విషయాలు లేరా ఉన్నారు. అయితే దాని ద్వారా ఉపయోగం లేదు, దాని ద్వారా హానికరం ఎక్కువగా. అయితే దేవుడు చెప్పిన ప్రిన్సిపల్ ఏంటంటే అది ఆజ్ఞ, ఆ ఆజ్ఞను ఉల్లంఘిస్తే అది పాపం. వారికి ఇవ్వబడిన ఆజ్ఞ ఏంటంటే, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే, అమ్మా నువ్వు లోబడాల్సిందే. లోబడాల్సిందే అంటే నేను ఏంది, నా బతుకు ఇంతేనా, టార్చర్ అనుభవించాలా అని చాలా మందికి ప్రశ్న వస్తుంది. అది టార్చర్ కాదు. ఎందుకనంటే, అంటే కేవలం ఇది స్త్రీలకే ఇచ్చాడు అని అనుకుంటాం, కానీ పురుషులకి ఇవ్వాల్సిన పురుషులకి ఇచ్చాడు. మనం ఏం చూస్తామనంటే, ఇదే మాకు ఎందుకు చెప్పాడు అని ఆలోచిస్తాం, కానీ పురుషులకు ఎన్ని ఇచ్చాడు అనే విషయం మనకు తెలియదు. తర్వాత వస్తుంది పురుషులకు ఏమేం చెప్పాడు, ఏం ఆజ్ఞలు ఇచ్చాడు అని చూస్తే అక్కడ కూడా ఆశ్చర్యపోతాం. అయితే మరి ఇది ఎందుకు ఇచ్చాడు సార్, అసలు ఎందుకు ఇది అలా చేశారంటే ఎందుకో తెలియదు మనకి, కానీ ఇందులోనే ఆశీర్వాదం ఉందని అన్నాడు దేవుడు. ఎందుకో మనకు తెలియదు, ఆ దీంట్లోనే ఆశీర్వాదాన్ని పెట్టాడు, దీంట్లోనే ఫలవంతమైన జీవితాన్ని పెట్టాడంట. ఎందుకనంటే పక్కన రెండు కనెక్షన్స్ ఇచ్చాడు అక్కడ ఆల్రెడీ ముందు పైన ప్యాసేజ్లు. అధికారులకు లోబడి ఉండవన్నాడు రాజులకి, తర్వాత యజమానులైన వాళ్ళకి ఎక్కడ జాబ్ చేస్తున్నావో, ఎక్కడ దాసునిగా దాసుడిగా ఉన్నావో అక్కడ కూడా లోబడి ఉండాల్సిందే అని చెప్పాడు. అట్లాగే భర్తకు భార్య లోబడాల్సిందే అని చెప్పాడు. అంటే మిగతా వాళ్ళు లోబడట్లేదా మరి, అలా లోబడుతున్నాం? అక్కడ పురుషులు లోబడట్లేదా అధికారానికి? అక్కడ బానిసలైనటువంటి వ్యక్తులు యజమానులకు లోబడట్లేదా, వాళ్ళు పురుషులైనా స్త్రీలైనా? ఇక్కడ భర్తకు లోబడాల్సిందే. కఠినమైన ఆజ్ఞలాగా అనిపిస్తుంది, కానీ అది దేవుడు ఇచ్చిన ఆజ్ఞ, దేవుడు పెట్టిన ప్రిన్సిపల్ అంట. ఎందుకు పెట్టాడు అనేది కొంచెం అర్థం కాకపోయినా పర్లేదంట, కానీ అందులోనే ఆశీర్వాదం ఫలవంతమైన జీవితం పెట్టాడంట. అంటే ఆయన ఏం చెప్తే అది చేయాలా, ఏమంటే అది చేయాలా, లోబడటం అంటే ఏంటి అని అంటే, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఏది చెప్పినా చేయకూడదు. అది నేను చేయనండి, నా వల్ల కాదు, అది దేవుని వాక్యానికి విరుద్ధం, అది పాపం, అది అబద్ధం, అది మోసం, నా వల్ల కాదు, నన్ను క్షమించండి అని చెప్పాలి. మిగతా విషయాల్లో అన్ని వినాల్సిందే, అవసరమైతే రెండు కొడితే పడాల్సిందే. అలాగని చెప్పి నేను పురుషుల్ని కొట్టడానికి నేను ప్రేరేపించట్లేదు, మీరు తప్పుగా అర్థం చేసుకోకూడదు దయచేసి. అంటే ఒకవేళ వాళ్ళు అంత స్థితికి వచ్చినా కూడా మౌనంగా ఉండాల్సిందే. అంటే నేను కొట్టమని ప్రార్థి మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా మీరు తప్పుగా అర్థం చేసుకోకూడదు ఈ వాక్యాన్ని. అంటే వాళ్ళ వ్యవహారం అంత బ్రూటల్ గా ఉన్నా, అంత ఇమ్మెచ్యూర్ గా ఉన్నా, లేకపోతే కొంచెం కోపంగా ఉన్నా, కొంచెం మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినా కూడా లోబడి ఉంటే ఆశీర్వాదం. ఎందుకు అంటే మాకే ఎందుకు చెప్పాలని కొన్నిసార్లు కోపం వచ్చి బాధపడుతూ టార్చర్ అనుభవిస్తున్నారా? కంగారు పడద్దు. ఎందుకో తెలుసా, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అలాగే చేశారంటే ఇంకా మనకి చేయడానికి ఏం ప్రాబ్లం? పైన ప్యాసేజ్ లో ఏం ఉదాహరణ ఇచ్చారంటే, అధికారులకు లోబడి ఉండాలి అని చెప్పి ఏమన్నారంటే, అది దేవునికి ఇష్టం అన్నాడు. బానిసలైన అంగట్లో టమాటలు, మార్కెట్లో టమాటలు కూరగాయలు ఎట్లా కొనుకొచ్చుకుంటామో అలాగా కొంతమంది డబ్బున్న వాళ్ళు బానిసలను కొనుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు పని చేయించుకుంటూ, వాళ్ళకి హక్కులు లేకుండా, వాళ్ళకి శాలరీ లేకుండా, వాళ్ళు ఏది ఇస్తే అది తినాల, ఏది ఇవ్వకపోతే అది తినకూడదు, అంతే ఇంకా. అలాంటి పరిస్థితులు ఏది చెప్తే చేయాలి కరెక్ట్గా. ఎక్కడ పండుకునేది తెలీదు, వాళ్ళకేం రూమ్లు ఏమి పెట్టరు, కట్టివ్వరు. అలాంటి బానిసలైన వ్యక్తులు మారుమనసు పొందితే ఏమంటున్నానంటే, మీరు లోబడాల్సిందే అని అంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది మీరే చెప్పండి, వాళ్ళకు కూడా టార్చర్ అనిపించదా? కానీ ఏమంటున్నాడంటే, ఏం కంగారు పడద్దు. ఎందుకో తెలుసా, ఇలాగా యేసుక్రీస్తు ప్రభు వారు లోబడ్డారు, ఆయన కూడా చేశాడు, ఆయన కూడా మౌనంగా ఉన్నాడు, అన్యాయాన్ని అంతా అనుభవించాడు. ఆయన ఏం చేశాడంటే, ఆయన చాలా బాధపడ్డాడు, ఆయన దూషించబడి బదులు దూషించలేదు. ఆయన టార్చర్ పెట్టబడ్డాడు కానీ నోరెత్తలేదు. ఇప్పుడు మీరే చెప్పండి, అది పురుషులకైనా స్త్రీలకైనా లోబడి ఉండాల్సిందే అన్నప్పుడు అది అందరికి అప్లై అవుతుంది, స్త్రీలకు కూడా అప్లై అవుతుంది. ఎందుకనంటే మన యేసుక్రీస్తు ప్రభువారే మనకు మోడల్గా, ఆయన జీవితం అంత లోబడి మౌనంగా ఉండి అన్ని సహించి భరిస్తే మరి నాకెందుకు ఇట్లా ఇచ్చాడు అని అంటే మనం ఏమనాలి మరి? కాబట్టి మనం గనక అలాగా ఆలోచిస్తే, స్త్రీలు ఎవరైనా అలా అనుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారు అంటారంట, అమ్మా నా పరిస్థితి కూడా అంతే కదా, మరి నేనెవరికి చెప్పుకోవాలి? నా పరిస్థితి నీకంటే ఎక్కువ కదా, నువ్వైతే పాపివి, పాపాన్ని బట్టి నీ పాపపు స్వభావాన్ని బట్టి అట్లీస్ట్ కనీసం నువ్వన్నా నీకు రావాల్సినవే వచ్చినాయి, కానీ నేను పవిత్రుని కదా, నాలో ఏ మచ్చ ఏ డాగు ఏ అపవిత్రత లేదు కదా, నేను దేవుణ్ణి కదా, మనిషిలాగా వస్తే నాకేమిచ్చా రెస్పెక్ట్ చెప్పు? నా సొంత చేతులతోటి మిమ్మల్ని తయారు చేసుకుంటే, మిమ్మల్ని చెక్కుంటే, మరి నేనెంత అవమానం పొందినా కూడా నేను అసలు ఒక్క నిమిషంలో అందరినీ బూడిది చేయొచ్చు, కానీ చేయలేదు. అమ్మా మరి నేనెవరు చెప్పుకోవాలి అని అంటే, మరి మనం సహోదరులుగా మరి మనం ఏం చెప్తాం అప్పుడు? కాబట్టి అది టార్చర్ కాదు, అది దేవుని ఆజ్ఞ, అందులోనే ఆశీర్వాదం ఉంది, అందులోనే ఫలవంతమైన జీవితం ఉందంట. ఎందుకో మనకు తెలియదు. ఎందుకనంటే దేవుడు ఒక మాట అన్నాడు, స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషుడికి శిరస్సు క్రీస్తు అంట. కాబట్టి సంఘం ఎట్లయితే లోబడుతుందో అలాగే భార్య కూడా, సంఘం ఎట్లయితే క్రీస్తుకు లోబడుతుందో భార్య కూడా భర్తకు లోబడాల్సిందే అంట. మీరే చెప్పండి, సంఘం ఎందుకు లోబడాలి క్రీస్తుకు అని ఎవరైనా టార్చర్ లాగా ఉంది మాకు అని అంటారా? అంటే మరి అది ఇబ్బంది అవుతుంది కదా, ఆయన అంటే దేవుడు అండి, వీళ్ళంటే మనుషులు కదా అని అనుకుంటాం. కాదు, ఆ దేవుడు ఆ ప్యాటర్న్ పెట్టాడు, అది ఆజ్ఞ, అది నియమం, అది ప్రిన్సిపల్. కాబట్టి అది మనకే మంచిది, అది ఏది పెట్టినా. కాబట్టి అలా ఆలోచించాలి. అంతేకాకుండా ఇంకొక మాట ఏం చెప్తున్నానంటే, ఇక్కడ జడలు అల్లుకోవటం, బంగారు నగలు పెట్టుకోవటం, వస్త్రాలు రకరకాలు ధరించటం, ఆ అలంకరణ వెలుపటిది. అంటే బయట మీరు చేసుకునే అలంకారం అంతా, ఆ తయారవటం అంతా అట్లుండదు. మీరు ఎలా ఉండాలంటే సాధువులాగా ఒక మృదు స్వభావం లాగా ఉండాలి. ఆ గుణమే అది అక్షయమైనటువంటి అలంకారం. అంటే అది ఎప్పుడు నశించిపోదు ఆ అలంకారం, అది హృదయపు అంతరంగ స్వభావం. అది దేవుని దృష్టిలో మిగులు విలువగలది, చాలా విలువగల దానిలాగా చూస్తాడు ఎవరిని అంటే, అంతరంగ స్వభావాన్ని, ఈ గుణాన్ని చూసి. రెండు మాటలు చెప్పాడు, ఏమంటే సాధువైనట్టు మృదువైనట్టు. అంటే అక్కడ ఏమిచ్చారంటే కొన్ని చోట్ల మీక్నెస్, రెండవది కామ్ ఇన్ స్పిరిట్ అని. అంటే వాళ్ళు ఏం చేస్తారట అంటే, మీక్నెస్ అంటే మీక్నెస్ ఈజ్ ద నాట్ వీక్నెస్, బిబ్లికల్ వీక్నెస్ ఈజ్ నాట్ మీక్, సారీ బిబ్లికల్ మీక్నెస్ ఈజ్ నాట్ వీక్నెస్. సాత్వికం అనేది సాధువైనట్టు అనే దానికి సాత్వికం కూడా వస్తుంది అర్థం. సాత్వికము అని అంటే ఏంటి అని అంటే, వాళ్ళు ఎవరైనా ఏమన్నారా, ఏమైనా అన్నారనుకోండి, తిట్టారు కొట్టారు ఏదైనా అంటున్నారనుకోండి, వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవ్వరంట. వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవ్వకుండా వాళ్ళు దేవుని మీద విశ్వాసం ఉంచి దేవునే దేవుని మీద ఆనుకునే దేవునికి చెప్పుకుంటారంట. మనం ఏం చేస్తారంటే, కొంతమంది భార్యలు భర్త ఏమని అన్నాడంటే ఒకసారి చూస్తారు, రెండుసార్లు చూస్తారు, మూడోసారి ఇంకా రివర్స్ అనేస్తారు. కొంతమంది భార్యలు ఎట్లా ఉంటారంటే ఒక్క మాట అనకముందే ఈమె 3 మాటలు అనేస్తారు, చాలా స్పీడ్గా ఉంటారు. ఇంకొంతమంది ఇంకా స్పీడ్ ఏంటంటే ఆ పాప ఆయన ఏమండు ఈమెనే అన్నీ అనేస్తుంది. అది కాదు సాత్వికం అంటే. మోషేని చూసి నేర్చుకోవాలి సాత్వికం అంటే. ఆ సాత్వికం ఎట్లుండాలంటే, ఆ సాధు స్వభావం ఎట్లుండాలంటే, నా దేవునిపైన నా ఆధారం, ఆయన ఎన్నైనా కూడా నా దేవునికి చెప్పుకుంటా. మోషేనే చూడండి, 20 లక్షల మంది ఆయన మీదకి వచ్చి ఆయన కొడతాను అసలు నువ్వేం చేసావని తిడుతూ ఆయన్ని కొట్టడానికి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు? ఆయన కూడా కొట్టచ్చు, అవసరమైతే ఎదురు తిరగచ్చు, వాళ్ళని దూషించవచ్చు, ఏమైనా అనొచ్చు. ఆయన ఎప్పుడైనా కూడా ఏం చేసేవాడంటే సైలెంట్ అయిపోయి ఆ లోనికి వెళ్ళి ప్రభా వాళ్ళని వాళ్ళ పండ్లు విరగొట్టు, వాళ్ళని కొట్టు అని అనలా. ఏమన్నాడంటే ప్రభా వాళ్ళు ఇలా అంటున్నారు, నేను ఏం చేయాలి అని అనేవాడు. అది సాత్వికం అంటే. భర్త ఒకవేళ టార్చర్ చేస్తున్నప్పుడు ఏదైనా చిన్న మాటలంటే ఏదైనా అంటే అప్పుడు ఏం చేయాలి? సాధువైనటి స్త్రీ ఒకవేళ సాత్వికము ఎట్లాంటిది ఎలా ప్రదర్శించాలి, ఎలా చేయాలి అసలు అంటే, మనం దేవునికి వెళ్ళి చెప్పుకోవాలి, దేవునిపైన ఆధారపడాలి, ఆ విషయాలన్నీ దేవునికి వినిపించాలి, మౌనంగా ఉండాలి. రెండవది ఏమన్నానంటే మృదువైనట్టి, అంటే చాలా మృదుత్వం ఉండాలి. చాలా మంది రఫ్గా డీల్ చేస్తారు, స్త్రీలు కూడా రఫ్గా మాట్లాడటం, రఫ్గా బూతులు తెచ్చటం, చాలా రఫ్ మాటలతో అంటారు, అది చాలా పొరపాటు. ఏమంటారంటే మృదుత్వం ఉండాలి. దీన్ని ఇంగ్లీష్లో ఏం రాశారంటే కామ్ ఇన్ స్పిరిట్. కామ్ ఇన్ స్పిరిట్ అంటే సైలెంట్గా ఉంటారంట, అంటే ఏం చెప్పినా మాట్లాడకుండా ఉండరని కాదు దాని అర్థం. ఏమన్నా ఇంకా మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారని కాదు దాని అర్థం. ఏదైనా పరిస్థితులు భయంకరంగా వచ్చినప్పుడు తిడుతున్నప్పుడు కొడుతున్నప్పుడు ఏం చేస్తారంటే క్వైట్గా అయిపోతారు, మౌనంగా మృదుగా ఉంటారంట, సైలెంట్ అయిపోతారంట, అలగరు, అలగటం వేరు, మళ్ళీ సైలెంట్గా ఉంటారంట. ఈ 2 స్వభావాల గురించి మాట్లాడుతుంది ఇది. ఈ 2 గుణాలు, ఈ 2 క్యారెక్టర్లు, స్వభావాలు అనేది మన అంతరంగంలో మీరు అలంకరించుకోవాలి. అవి అక్షయమైన అలంకారాలు. అంటే బయటికి మనం కొత్త కొత్త బట్టలు వేసుకుంటాం. స్త్రీలకు ఎక్కువగా ఏది ఇష్టం అది ఆయన పేతురు గారు రాశారు. బంగారం అంటే వాళ్ళకి ఎక్కువ ఇష్టం ఉంటుంది, బట్టలు అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది, వాళ్ళ జుట్లు చక్కగా అల్లుకోవటం అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది. కాబట్టి అమ్మ ఇది వేసుకో అంటే, ఇప్పుడు జుట్లు వేసుకోకూడదా, బట్టలు వేసుకోకూడదా, మంచివి మంచివి బంగారు నగలు వేసుకోకూడదు, ఏమైనా వేసుకోవచ్చు, తప్పేం లేదు దాంట్లో. కానీ ఎందుకు వేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు నేను జడలు అల్లుకుంటా ఉన్నా విపరీతంగా, ఫంకు ఏదో ఏదో రకరకాలుగా ఉంటే ఆడవాళ్ళకి తెలుసు బాగా, ఇవన్నీ అల్లింది దేనికోసం? అసలు నేను ఈ లోకానికి చూపించుకోవాలి. బంగారం అంతా వేసుకుని ఎందుకు వీళ్ళకి చూపించుకోవాలి? నేను కొత్త కొత్త బట్టలు వేసుకుని కొంచెం అంత విచిత్ర విచిత్రమైన బట్టలు వచ్చాయి మధ్యలో, ఇవన్నీ నాకు తెలీదు. ఇవన్నీ వేసుకొని అంటే వాళ్ళ అట్రాక్షన్ అంతా వాళ్ళపైన తిప్పుకోవడానికి. అంటే ఇవన్నీ మేము పెట్టుకోకూడదా, చేసుకోకూడదా అంటే క్లీన్గా, నీట్గా, డిగ్నిటీగా ఉండటానికి అందరూ నీట్గానే చక్కగానే ఉండాలి, చక్కగానే వేసుకోవాలి. కానీ మరీ అధ్వానం చేసుకోకూడదు, మరీ ఎక్స్ట్రీమ్ లెవెల్లో వెళ్ళిపోకూడదు. ఎందుకు అనంటే మన జీవితం అంతా జడలు, బంగారం, బట్టలే కాదు, ఇంకా బోల్డంత ఉంది మన జీవితం. మన జీవితంలో దేవుడు ఎందుకు జీవించమన్నాడంటే, ఎందుకోసం బతుకుతున్నామంటే చాలా విషయాలు ఉన్నాయి దేవుని కోసం జీవించేది. వీటి విషయంలోనే మన మేకప్లు దీంట్లోనే టైం ఎక్కువగా వేస్ట్ చేస్తే మనం దేవుని కోసం ఏం బతుకుతాం? ఆయన ఏమంటున్నాడంటే ఈ అలంకారాలు ఎట్లాంటివి అంటే ఇవి క్షయమైనవి. రెండు కంపారిజన్ చేశాడు. అంటే ఈరోజు బంగారం ఉంటుంది, రేపు పోతుంది, ఎంత అలంకరించుకున్నా. ఇంకేమంటారు, బట్టలు ఈ రోజు ఉంటే రేపు 5 రోజులు కంటిన్యూస్ చేసుకుంటే కంపు కొడితే తీసి పడేస్తాం, మరి ఏం అలంకారం అది. జుట్టు ఈరోజు ఉంటుంది, 5 రోజులు కనుక అట్లే పెట్టుకుంటే అందులోకి అన్ని పురుగులు వస్తాయి, అది కూడా పాడైపోయేది. అందుకని ఆయన ఏమంటున్నాడంటే ఇవి కాదు అసలైన అలంకారాలు, ఇవి ఇప్పుడు ఉంటాయి, ఇప్పుడు బాగానే 1-2 నిమిషాలు 1-2 గంటలే బాగా అనిపిస్తుంది ఆ ఫంక్షన్ లో ఉన్నప్పుడు, లేకపోతే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు అందరూ మనల్ని చూసి అసలు అద్భుతంగా పొగుడతారు, మనకు పరువు అంటే మర్యాద ఇస్తారు, సెల్యూట్ కొడతారు, అబ్బా ఎంత బాగున్నావు నువ్వు అని అమ్మాయిని చాలా పొగుడతారు, ఆడవాళ్ళని పొగుడతారు. అంతే, దాని తర్వాత అది పాడైపోతుంది, అలంకారం పాడైపోతుంది, అది ఉండదు. గట్టిగా వర్షం కొడితే అన్ని పోతాయి, జుట్టు అంతా తడిసిపోతుంది. అంటే నేను మనం ఏం ధ్యానిస్తున్నామనంటే అవి అక్షయమైనవి, అవి ఒకరోజు నశించిపోయేటివి అన్ని. బంగారం కోసం ఎంత వెంపర్లాడతారంటే కొంతమంది, ఒక ఆమెనంట, ఒరే నాకు బంగారం లేదు, నా పరువు పోతుంది, అసలు నువ్వు నాకు కొనియట్లేదని ఒక ఆవిడ వాళ్ళ కొడుకును హింసించి హింసించి అసలు తట్టుకోలేకపోయాడంట. ఎందుకమ్మా బంగారం నీకు అంత కావాలి? నిజంగా ఆవిడ దృష్టికోణంలో ఆలోచిస్తే కొంచెం అనిపించిందంట ఆయనకు కూడా నొప్పి. ఎందుకనంటే ఈ కొంచెం ఏజ్డ్ ఉన్న స్త్రీలకి ఏంటంటే బంగారం లేకపోతే పరువు ఉండదు వాళ్ళకి. ఏ ఫంక్షన్లోనికైనా వెళ్తే వాళ్ళ పెద్ద మనుషులు కాబట్టి అన్ని వేసుకొని వస్తారు, అప్పుడు వాళ్ళని చూసి వాళ్ళకి గౌరవం ఇస్తారు, వాళ్ళతో సెల్ఫీ దిగుతారు, మాట్లాడతారు మంచిగా. వాళ్ళ నగలు కనిపించలేదు అనుకోండి, వాళ్ళతో ఎప్పుడు మాట్లాడరు, అంత పరువు ఇవ్వరు. అందుకని నా పరువు పోతుంది, అక్కడ నువ్వు ఇస్తావా ఇవ్వా, ఇస్తావా ఇవ్వా అని పట్టుబట్టు కూర్చుంటే ఆయనకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడు ఏ నుంచి తీసుకురావాలమ్మా. సో అంటే అవి ఒక రోజు నశించిపోతాయి. అంటే దేనికోసం మనం పట్టుబట్టుకొని కూర్చుంటున్నావు, నాకు బంగారం కావాలి, నాకు ఇట్లాంటి జడలు, నాకు ఇట్లాంటి అలంకారాలు కావాలని. అవి ఒక రోజు నశించిపోయే వాటి కోసం వెంపర్లాడుతున్నామంట. రెండోది దేనికోసం చూస్తున్నామంటే లోకం కోసం అట. మనం ఒక భక్తుడు రాశాడు 200-300 శతాబ్దాల్లో ఉన్నటువంటి ఒక భక్తుడు ఏమన్నాడంటే ఇవన్నీ లోకానికి ఎందుకు చూపించుకుంటామంటే మన గర్వాన్ని చూపించుకోవడానికని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒక భక్తుడు ఆయన. అవన్నీ ఎందుకనంటే ఈ లోకానికి కనపరచుకోవడానికంట, ఈ లోకానికి చూపించుకోవడానికంట, ఈ లోకం దృష్టిలో మనం మర్యాద వ్యక్తులంగా, ఈ లోకం దృష్టిలో మనం పరువు ప్రతిష్టల వ్యక్తులంగా కనపడటానికంట, ఈ లోకాన్ని మెప్పించడానికట, లోకాన్ని సంతోషపరచడానికట మనం చేసేది అదాన్ని. కానీ దేవునికి అవి ఇష్టమా? మరి దేవుని అట్లా చూడంట, మన జుట్టును బట్టి, మన బట్టలను బట్టి, మన బంగారాన్ని బట్టి ఏం సంతోషపడాడంట ఆయన. ఆయన దేని చూసి సంతోషపడతాడంటే రెండే రెండు విషయాలను బట్టట. ఆడవాళ్ళలో రెండు రెండు విషయాలను బట్టి బాగా సంతోషిస్తాడంట దేవుడు. ఏంటిదంటే సాధువైనటువంటి గుణము, మృదువైనటువంటి తత్వాన్ని చూసి అది చాలా విలువగలదిగా చూస్తాడంట, చాలా అమూల్యమైనదిగా చూస్తాడంట. అదే చాలా నచ్చుతుందంట దేవుడికి. ఇప్పుడు మీరే చెప్పండి, దేవుని దృష్టిలో విలువగల ఏంటో అలాగా అది ప్రదర్శించడానికి ఆలోచిద్దామా, లేకపోతే లోకం ఏం కోరుకుంటుందో దానికోసం వెంపర్లాడి దాన్ని ప్రదర్శిద్దామా? మనలో ఎవరైనా సరే మన ఎక్కువగా బంగారం, జుట్టు, బట్టల కోసమే ఎక్కువ అయిపోయి ఉంటాం కాబట్టి దాని అర్థం ఏంటంటే లోకానికి ఎక్కువ చూపించుకోవాలని, లోకాన్ని సంతోషపరచాలని ఉంటాం మనం. నిజంగా దేవుణ్ణి సంతోషపరచాలని ఉంటే మన అలంకారాలు ఏవవుతుంది అది కనిపించవు, లోకానికి అంత నచ్చదు. మృదుత్వము, సాధువైనటువంటి గుణం చూస్తే ఈ అమ్మాయి పిచ్చిదిరా, లేకపోతే ఏంటి అంత ఇలా చాలా ఏదో పతివ్రతలా చేస్తుంది అని చాలా మంది చాలా రకరకాలుగా కామెంట్స్ అంటారు. లోకానికి నచ్చదు అది, కానీ దేవునికి, దేవుని దృష్టిలోనంట చాలా విలువగా, దేవునికి విపరీతంగా నచ్చేస్తుందంట. అబ్బా ఎంత అందంగా ఉన్నావమ్మా నువ్వు అంటాడంట. లోకము అబ్బా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నావని ఏం చూస్తుందంటే జుట్టు బట్టలు బంగారం చూసి అంటదంట. కానీ దేవుడు మన మృదుత్వాన్ని, సాధువైన గుణాన్ని, సాత్వికాన్ని, ఆ మౌనంగా ఉండే తత్వాన్ని, ఆయన పైన ఆధారపడే తత్వాన్ని చూసంట దేవుడు, అమ్మా ఎంత అందంగా ఉన్నావురా, అమ్మా ఎంత అందంగా ఉన్నావమ్మా నువ్వు, నాకు చాలా నచ్చావు నాన్న అని అంటాడట దేవుడు. ఇప్పుడు పరలోకం పోయినాక దేవుడు ఈ మాట అంటే మనం సంతోషపడదామా, లేకపోతే నీ జీవితం అంతా వాటి కోసమే వెచ్చించావు, దానికో లోకానికి చూపించుకోవడానుకున్నావు, నువ్వు అక్కడే ఉండిపో అని అంటే బాగుంటుందా? కొంతమంది చాలా ఎక్స్ట్రీమ్ లో బతుకుతారు, పోతే పోయినా అది ఎప్పుడొస్తుందో జీవితం అని తెలియదు, కానీ పరలోకం ఇప్పుడైతే ఈ లోకంలో అయితే మినిమం ఉండాలి కదా అనేసి చాలా చాలా రఫ్ గా మాట్లాడతారు వాళ్ళు. కాబట్టి మనం అక్షయమైనటువంటి అలంకారాలను వేసుకోవాలి, అది దేవునికి ఇష్టము, దేవుని దృష్టిలో మిగులు విలువ కలిదట, చాలా వాల్యుబుల్ అంట. దేవుని సంతోషపడదామా, సంతోషపరచుదామా లోకాన్ని, లోకం దృష్టిలో విలువగల వాళ్ళంగా ఉందామా, దేవుని దృష్టిలో విలువగల వాళ్ళంగా ఉందామా, రెండు అది అది అంతరంగంలో ఉన్నటువంటి స్వభావం అంట, గుణం అంట. అది లోకానికి అంత కనిపించదట, కానీ దేవునికి స్పష్టంగా కనిపిస్తుందంట. సమయలు అభిషేకించమన్నప్పుడు యశయి కుమారుల దగ్గర పోయినప్పుడు పెద్దోని చూసి, పెద్ద తను చూసి చాలా ఫిట్ గా ఉన్నాడు, చాలా హైట్ గా ఉన్నాడు, మంచి యుద్ధశూరులా ఉన్నాడు, ఏం చేయను ప్రభు అని అంటే వద్దు అని, రెండోని చేయాలంటే వద్దు, మూడోని వద్దు, నేను పై రూపాన్ని లక్ష్య పెట్టను, నాకు లోన్ది కావాలి, లోన హృదయంలో ఎలా ఉంటున్నా నాకు తెలుసు, అది నాకు కావాల్సి. ఓ చిన్న పిల్లాడు వస్తే ఈయన నాకు కావాలన్నాడు. ఆయన ఎవరంటే దావీదు. దావీదు ఏం చేస్తాడో, ఎక్కడుంటాడో, ఎలాంటి ప్రవర్తన కలిగినాడో దేవుడికి తెలుసు అంట, ఆయన ఎన్నిక అది. అయితే సరే మాకు ఇంత లోబడి ఉండాలి, ఇలా బతకాలి అని ఎంత టార్చర్ లాగా అనిపించట్లేదండి, కంగారు పడద్దు. ఎందుకనంటే మనకంటే ముందు ఉన్న స్త్రీలు కూడా అట్లా జీవించారంట. మరి మోడల్ ఉన్నప్పుడు వాళ్ళని అనుకరించడంలో తప్పేముంది? మనకంటే ముందు అబ్రహాం గారి యొక్క భార్య సారా గారు జీవించారంట అట్లా, ఇంకా చాలా మంది జీవించారంట. వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు దేవుణ్ణి ఆశ్రయించిన స్త్రీలంట, పరిశుద్ధ స్త్రీలంట. అబ్బా ఏం టైటిల్ ఇచ్చారు దేవుడు, చూసారా, దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు. పరిశుద్ధ స్త్రీల యొక్క లక్షణం ఏంటంటే తెలుసా, ఆయన ఏమన్నారంటే వాళ్ళు సొంత పురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకునిరా. అబ్బా అంటే భర్తకు లోబడితేనంట భార్య చాలా అందంగా కనపడుతుందంట. మేకప్ వేసుకుంటే, వస్తువులు కొనుక్కొని అవన్నీ చేస్తే అందం కనపడదంట, అసలు బయటికి ఆకర్షణలాగా అందం కనపడేది అది లోకానికి సంబంధించినటువంటిది. కానీ అసలైన అందము స్త్రీలో ఎప్పుడుంటదంటే భర్తకు లోబడ్డప్పుడు చాలా బ్యూటీగా ఉంటుందంట ఆ ఉమెన్. ఆ ఏ లేడీ అయినా సరే, ఏ స్త్రీ అయినా సరే, ఆమె యొక్క అందం అంతా ఎక్కడ ఉంటుందంటే భర్తకు లోబడటంలో ఉంటుందంట. చూడండి ఏమంటున్నాడు, భర్తకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకున్నారంట. దేవుడు అందుకనే ఏమంటున్నాడంటే, మరలా చెప్తున్నా విషయాన్ని గుర్తు చేస్తున్నాను రిపీటెడ్ గా, లోకానికి మనం ఇంప్రెస్ చేయాలని తయారవుతే చాలా మంది మనల్ని పొగుడతారంట, కానీ భర్తకు లోబడితే దేవుడు చూసి అమ్మా ఎంత అందంగా ఉన్నావు నువ్వు అని అంటాడంట. కాబట్టి మన అందం మన అలంకరణలో లేదు,
మన అందం మన క్యారెక్టర్ లో ఉంది.
కాబట్టి అంతేకాదు ఇంకోటి ఏమంటున్నాడంటే, ఆమె శారా గారు ఏమని పిలిచారు తెలుసా అబ్రహాం గారిని? యజమానుడా, హిందీలో ఏమంటారంటే నా స్వామి అని అంటారు. స్వామి అని అంటే నా యజమానుడా, నా అంటే స్వామి అంటే ఇంకా రకరకాల అర్థాలు వస్తాయి కూడా. వాస్తవానికి దేవుడు లాంటివాడు అని అర్థాలు వస్తాయి, కానీ అంత ఎక్స్ట్రీమ్ వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక్కడైతే నా యజమానుడా అని పిలిచేదంట. అంటే పిలవటంలో కూడా ఉంటుందా మర్యాద లోబడటం? ఉంటాయి. చనువుతో పిలుచుకోవచ్చు, పర్లేదు, దాంట్లో ఏం తప్పలేదు. కొంతమంది రఫ్గా, అసలు పాప కొంతమంది పిలుపు కూడా పిలుపు వింటున్నావా, ఇదిగో ఇగో బెల్ట్ తీసిరా, బూట్లు ఎక్కడున్నాయి, మన ఏమంటారు అన్నం పెట్టావా, అసలు పేరు పిలిస్తే ఏమవుద్ది ఆవిడది? ఈవిడ పిలువదు పాపం, ఆవిడ ప్రేమగా ఏదైనా పిలుచుకోవాలి. ఏమండో, లేకపోతే ఆయన ఏదో ముద్దుగా ఏదో పేరు, అది పిలవాలి తప్పకుండా, అది మంచిది, అది బిబ్లికల్ ప్రిన్సిపల్. అది భార్యను పిలిచే విధానం, భర్తను పిలిచే విధానం బైబిల్లో చూసి నేర్చుకోవాలి. అంత అందంగా ఎంత ప్రేమగా పిలుచుకోవాలి. కొంతమంది అయితే వింటున్నావా, అది పెళ్ళే నుంచి సత్యాంత వరకు వింటున్నావా అంటారు. అది చాలా తప్పుడు ప్రయోగం. ఇంట్లో ఉన్న భార్యకే భర్తకే రెస్పెక్ట్ ఇవ్వటం తెలియపోతే గొప్ప భక్తులాగా ఫీల్ అవ్వకూడదు. అది చాలా మంచి పద్ధతి కాదు. అది నేను ఈ మాటలు అంటున్నందుకు మీరు నొచ్చుకున్నా పర్లేదు, కానీ నేను బిబ్లికల్ ప్రిన్సిపల్స్ చెప్తున్నా. బైబిల్ వాక్యం చెప్పేటప్పుడు ఎవరికి గుచ్చుకున్నా నేనేం నొచ్చుకోను, ఎందుకంటే అది దేవుని వాక్యం. కాబట్టి కొన్నిసార్లు నేను ఇలా కఠినంగా అన్నప్పుడు అది నా మాటలు కాదు, దయచేసి దేవుని వాక్యాన్ని నొక్కి చెప్తాను అంతే. నేనేం పర్సనల్ టార్గెట్ ఎవరు, నాకు మీ మొహాలు కూడా నాకు తెలియదు. కాబట్టి దయచేసి మనం ఆలోచిద్దాం. అటువలే అప్పుడు మనం అప్పుడు ఏమవుతారంట స్త్రీలు, అప్పుడు శారాకు పిల్లలు అవుతారంట. అంటే శారాలాగా ప్రవర్తిస్తే మరి శారా పిల్లలు అవరా? యోగ్యంగా నడుచుకుంటారట, ఏ భయం బెదరక ఉన్న ఎడల శారా పిల్లలు అవుతారు. అట్లాగే పురుషులు ఏం చేయాలి? నేను ఒక 6 కరెక్ట్ గా అయింది, నేను 2 నిమిషాలు తీసుకుంటా, క్షమించాలి. అటువలే పురుషులారా, జీవమను కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించుడి, మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయుడి. అంటే పురుషులకు ఏమి ఇవ్వలేదా? పురుషులకు కూడా ఇచ్చాడు. పురుషులకు ఏమన్నా అంటే వేరే ఎఫెసులకు రాసిన పత్రికలో చాలా చోట్ల మీరు ప్రేమించాలి. పురుషుడు ఎంత ప్రేమించాలంటే క్రీస్తు సంఘం కోసం రక్తం గార్చి ప్రాణం ఎట్లయితే పెట్టాడో భార్య కోసం ప్రాణం పెట్టేంతగా ప్రేమించాలి. అవసరమైతే ప్రాణం పెట్టాలి, అంతగా ప్రేమించాలి భార్యని. భార్యను అంత ప్రేమించాల్సిందే. ఈ పురుషుడికి ఆజ్ఞ ఇచ్చాడు, భర్తకి ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. ఈ ఆజ్ఞ ఉల్లంఘిస్తే చాలా మంది ఏం చేస్తారంటే రఫ్ గా డీల్ చేస్తారు వాళ్ళ వైఫ్స్ ని. కఠినంగా మాట్లాడటం, నొచ్చుకునేలా మాట్లాడటం, తిట్టడం, కొట్టడానికి వెళ్ళటం, చేతులు ఎత్తటం, కొంతమంది మ్యాన్ హ్యాండ్లింగ్ చేయటం, అసలు ఇన్సల్ట్ చేయటం, వాళ్ళకు టైం ఇవ్వకపోవటం, ఇది ఇవన్నీ చేస్తూ ఉండి నేను ఎంత ప్రేమిస్తున్నా, నీ డబ్బులు ఇచ్చాను కదా, అది ఇచ్చాను కదా అంటే ఆమె కేవలం పిల్లలు గాని ఆ భోజనం పెట్టి అన్ని ఇల్లు దుడిచడానికి ఆవిడ దీనికోసమైనా ఆవిడ మా ఇంట్లోకి వచ్చింది. అందుకు కాదు, ఆమె ఏదో పని మనిషి కాదు, ఆమె ఏదో ఒక జంతువులా కాదు, ఆమె మనిషి. దేవుడు ఇద్దరిని ఈక్వల్ గానే మనుషులుగా చేశాడు. ఆమె వేరే వ్యక్తి, ఆమె వేరే ఒక పశువు, మనం ఒక పశువు కాదు. ఆమె మనిషే, మనము మనుషులమే, ఇద్దరు ఈక్వలే. దేవుడు తన పోలికలో తన స్వరూపంలో పురుషుణ్ణి చేసుకున్నాడు, స్త్రీని కూడా చేసుకున్నాడు. ఆయన పోలికనే వాళ్ళు కూడా, పురుషుల పోలిక అంటారు, కానీ దాని అల్టిమేట్ ఏంటి, దాని అర్థం దేవుని పోలికనే. ఇద్దరు ఈక్వలే కానీ రెస్పాన్సిబిలిటీస్ వేరు. అందుకనే ఆయన లోబడమన్నాడు, ఈయనను ప్రేమించమన్నాడు.
అంటే దేవుని యొక్క ఆజ్ఞలో మనకి ఏమున్నాయంటే వాళ్ళని లోబడమన్నాడు, మనల్ని ప్రేమించమన్నాడు. ప్రేమించాల్సిందే. ఏదో వస్తువుల కోసం దానికోసం పని అయిపోయిందా అయిపోయిందా అన్ని ఇంట్లో మనం అలా యాక్ట్ చేయకూడదు. అలా చేస్తే చాలా మంచి పద్ధతి కాదు, ఎంతో నొచ్చుకుంటారు వాళ్ళు. నాకు టైం ఇవ్వట్లేదు, నాకు ఇబ్బంది అవుతుంది, అసలు ఏంటి నాతో మాట్లాడట్లేదని భార్య అంటూనే ఉంటది. అలా ఎక్స్టెండ్ అయిపోతా ఉన్న కొద్ది చాలా తప్పుడు సంబంధాల్లో పడిపోతారు. తర్వాత ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాళ్ళలో కూడా ఇరిటేషన్, యాంగ్జైటీ, కోపం ఎక్కువైపోతుంటది ఆడవాళ్ళలో. అర్థం చేసుకోవాలి. అందుకే పురుషులకు ఏం కావాలని చెప్పాడంటే జ్ఞానం కావాలి, కొంచెం బుద్ధి కావాలి, జ్ఞానంతో కాపురం చేయాలి అని. అంటే పాపం వాళ్ళు చాలా బలహీనమైన వాళ్ళని తెలుసుకోవాలి. అంటే బలహీనం అంటే దేంట్లో బలహీనం? ఓన్లీ శారీరకంగా కొంచెం బలహీనంగా ఉండొచ్చు, కానీ మెంటల్ గా స్పిరిచువల్ గా మనతో పాటు ఈక్వలే. వాళ్ళు మనలాంటి వాళ్ళే, కానీ బలహీనంగా ఏదో శరీరకంగా కనిపించవచ్చు. కానీ వాళ్లకు ఉండే అవసరతలు, కోరికలు, ఇష్టాలు వాళ్ళని అర్థం చేసుకోవటం, వాళ్ళకు టైం ఇవ్వటం, ఇవ్వకపోతే మనకి జ్ఞానం ఏడున్నట్టు. మనం బలహీనమైన ఘటాన్ని ఏం అర్థం చేసుకున్నట్టు? పాపం ఏమైనా బలహీనరాలు, నేను అర్థం చేసుకుంటాను, ఆమెతో కూర్చుంటాను, మాట్లాడతాను, వింటాను, ఆమె ఏంటో తెలుసుకుంటాను ఇబ్బందులు. ఆమెను రెస్పెక్ట్ ఇవ్వాలి, సన్మానించాలి. అసలు బంధువుల మధ్యలో అవమానిస్తేవి, ఇంట్లో అవమానిస్తేవి, పిల్లల ముందు, సమాజంలో అవమానిస్తేవి, అన్ని చోట్ల ఇన్సల్టే. ఇంకా ఎందుకు మీ ఇంటికి వచ్చి మన ఇంటికి వచ్చి ఆవిడ ఎప్పుడు రెస్పెక్ట్ ఇచ్చేది, ఎప్పుడు గౌరవంగా మాట్లాడేది? అయిపోయింది నా మాటలు. ఎప్పుడు గౌరవంగా మాట్లాడేది, ఎప్పుడు ఆమెను మంచిగా పిలిచి హత్తుకునేది, ఎప్పుడు ఆమెను చేతి పట్టుకొని ఆదరించేది, భుజం తట్టి ఆదరించేది, సన్మానించేది? అసలు పురుషులకు ఏ హార్ష్గా ప్రవర్తిస్తున్నారు, ఏదో పురుష అహంకారం చూపిస్తున్నట్టు రఫ్ గా ప్రవర్తిస్తారు. ఆల్రెడీ ఆజ్ఞ ఉంది, మీరు చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఇంకా మిగతా పత్రికల్లో పురుషుడు రఫ్ గా డీల్ చేయకూడదు అనేది ఆజ్ఞ ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి రెస్పెక్ట్ చేయాలి వాళ్ళని, సన్మానించాలి, గౌరవించాలి. అయితే మనం గౌరవించకుండా వాళ్ళ బలహీనమైన ఘటాలని ఎంచి వాళ్ళకు టైం ఇవ్వకుండా వాళ్ళతో ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ జ్ఞానం లేకుండా ఉంటేనట మన ప్రార్థనలు వినడట. ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండా అంటే దాని అర్థం ఏంటంటే మన ప్రార్థన చేస్తే మన ప్రార్థన వినడంట. పురుషులారా, ఎంత పరిచర్య చేసినా కూడా భార్యను గౌరవించి ఆమెను ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా ఉంటే మన ప్రార్థన ఎంత ప్రార్థన చేసినా వినపడదు అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి దయచేసి మనం మన జీవితాలను పరిశీలించుకుందాం. మనం ఈ జీవమను కృపావరంలో పాలివారమై ఉన్నాము, ఇద్దరు ఒకటే, ఏక శరీరం, ఏక ఆత్మ, ఏక మనస్సు కలిగి ఉంటారు. మనను దయచేసి నేను 5 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకున్నా, నన్ను క్షమించండి. మనం దేవుని వాక్యాన్ని ప్రకారంగా మనం ప్రార్థన చేసుకుందాం, మనల్ని మనం పరిశీలించుకొని.